లూకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరినీ క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించేనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తర వెండ్రుకులతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనే. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించిన ఇతడెవడని తమలో తాము అనుకొని సాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించు, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం లూకాసువార్త 7వ అధ్యాయం నుండి చదివిన ఈ వాక్య భాగం మనందరికి బాగా పరిచయమైనది. మరి పాపాత్మరాలైన స్త్రీ అని ఈమెను గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. మరి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క పాదముల చెంత చేరి మరి ఆయన్ని ఏ రీతిగా ఘనపరిచిందో, ఏ రీతిగా ఆయన్ని సేవించిందో లేక ఆరాధించిందో మనం చూస్తాం. యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎంతో మంది అతిథులు, ఎంతో మంది మరి పరిసయ్యులు ఇంకా శాస్త్రులు ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ భోజనానికి హాజరయ్యారు. అక్కడ యేసు ప్రభుని కూడా ఆ యొక్క వ్యక్తి ఎందుకో పిలిచాడు. అయితే పిలిచి మరి యేసు ప్రభుని మీద ఏదో భక్తి భావంతో లేకపోతే ఏదో ప్రేమతో కాకుండా ఏదో మరి యేసు ప్రభుని తన యొక్క గొప్పతనం చూపించుకోవటానికో లేకపోతే తను ప్రభుని అవమానపరచడానికో మరి అతని ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. కానీ చూసారా, యేసు ప్రభుని సాధారణంగా మరి ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులను బట్టి వారు అతిథులను పిలిచినప్పుడు వాళ్ళని ఏ రీతిగా గృహానికి వచ్చినప్పుడు సన్మానిస్తారో అవేవి కూడా యేసు ప్రభుకి అతడు చేయలేదంట. సరే కాబట్టి మేబీ హీ వాంటెడ్లీ డిజైర్డ్ టు డిఫేమ్ జీసస్. కాబట్టి యేసు ప్రభుని ఏదో అవమానపరచాలనో లేకపోతే ఆయన కొత్త ఇబ్బందికి గురి చేయాలనో ఏదో ఉద్దేశంతో అతడు పిలిచాడు. కానీ చూసారా, ఏదైతే అతడు యేసు ప్రభుకి చేయలేదో అంతకంటే మించి అత్యున్నతంగా ఈ పాపాత్మరాలైన స్త్రీ యేసు ప్రభుకి ఇక్కడ చేయటం మనం చూస్తాం. సరే కాబట్టి అందుకని మనం ఒక మాట చదువుతాం కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. చూసారు కాబట్టి గాడ్ కెనాట్ బి ఫూల్డ్, గాడ్ కెనాట్ బి మాక్. కాబట్టి చాలాసార్లు మనుషులు దేవుణ్ణి ఏది ఇరకాటంలో పెట్టాలని, లేకపోతే దేవుణ్ణి ఏదో ఇబ్బందికి గురి చేయాలని, దేవుణ్ణి ఏదో అవమానానికి గురి చేయాలని, దేవుణ్ణి ఏదో ప్రశ్నించాలి, లేకపోతే దేవుణ్ణి ఏదో ఆయన తప్పు చేయాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తా ఉన్నది ఏంటంటే, గాడ్ కెనాట్ బి ఫూల్, గాడ్ కెనాట్ బి మాక్. అక్కడే మన దేవుడు ఆయన ఎప్పుడు ఆయన మరి వెక్కిరింపబడడు, ఆయన ఎలాగైనా గెలుస్తారన్నమాట. కాబట్టి ఇతడు, నేను పిలిచాను యేసు ప్రభుని, యేసు ప్రభుకి ఏమి చేయలేదు అతిథి మర్యాదలు, కాబట్టి ఆయన సిగ్గుపడతాడు, లేకపోతే ఆయనకి ఏదైనా ఆయనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా అతడు భావిస్తా ఉన్నాడు. కానీ అతడు పిలిచి అతడు ఏదైతే అవమానానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తాడో దానికంటే మించి మరి యేసు ప్రభుకు ఘనత సన్మానం అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ద్వారా జరిగినట్లు మనం చూస్తాం. కాబట్టి అందుకనే యేసు ప్రభు శాస్త్రుల పరిచయాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పిన ఒక మాట ఏమిటంటే, మీకంటే ముందుగా అంటే భక్తి పరులు గొప్పవాళ్ళు లేకపోతే పరలోకానికి ముందెళ్ళిపోతారు అనుకుంటున్నటువంటి మీకంటే ముందుగా ఎవరు వెళ్తారు, సుంకరులు వేశ్యలు వాళ్ళే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసులో చెప్పారు. కాబట్టి అంటే సుంకర్లు అంటే ఆ దినాల్లో మరి పన్ను వసూలు చేసేవారు, మరి ఆ యొక్క జక్కయ్య వీళ్ళందరూ ఆ యొక్క మరి వర్గానికి చెందిన వారే, పన్ను వసూలు చేసేవారు మత్తాయి జక్కాయి వీళ్ళంతా. కాబట్టి వాళ్లే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ రోజుల్లో ఈ సుంకర్లు వేశ్యలు వీళ్లే ప్రధానమైన పాపులు, వీళ్ళే నరకానికి వెళతారు మొట్టమొదటిగా అని చెప్పి అందరూ భావిస్తూ ఉండేవాళ్ళు. కానీ యేసుప్రభు వాళ్ళకి ఎంతో ధైర్యంగా నిక్కచ్చిగా ఏమని చెప్పారంటే, సుంకర్లు పరిశీలే మీకంటే ముందుగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి దాని అర్థం ఏమిటంటే, పాపం చేసేవాళ్ళు ముందు పరలోకం వెళ్ళిపోతారని కాదు, కానీ సుంకర్లు వేశ్యలు ఆ దినాల్లో వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు వాళ్ళ పాపం విషయమై మరి దీనిలే కదా ఆత్మ విషయమై దీనిలేని వారి తండ్రులు పరలోక రాజ్యం వారిదని చెప్పినట్లుగా మరి వారు పాపాల విషయమై తగ్గించుకొని దీనత్వంతో ప్రభుని ఆశ్రయించడానికి వచ్చారు. అనేక మంది వేశ్యలు లేకపోతే వ్యభిచారంలో జీవిస్తున్న వ్యక్తులు యేసు ప్రభు యొక్క బోధలు విన్నప్పుడు, యేసు ప్రభువును వారు కలుసుకున్నప్పుడు వారు ఎంతో అద్భుతంగా మార్పు చెందినట్లు చూస్తాం. అలాగే సుంకర్లు కూడా యేసు ప్రభుని మరి వారు వెంబడించినట్లు చూస్తాం. వారు పాపాలు విడిచిపెట్టి వారి యొక్క మరి అన్యాయాలు అక్రమాలు ఆ యొక్క ధనాశ దురాశలు వాటిని వదులుకొని యేసు ప్రభుని సంతోషంగా వెంబడించినట్లు, లేకపోతే వారు పరిశుద్ధంగా ప్రభుతో జీవించినట్లు చూస్తాం. కాబట్టి అందుకని వాళ్లే ముందు పరలోకానికి వెళ్తారు మీకంటే అని ప్రభు చెప్పారు. కాబట్టి ఏదో మేము భక్తి పరులం అనుకొని మేము బాగా ఆ దేవునికి చాలా సమీపంగా ఉన్నాం, మేమే దేవునితో రేపు పరలోకంలో ఉంటామని చెప్పి భ్రమపడుతూ తమను తాము మోసగించుకుంటున్నటువంటి ఈ పరిచయులు లేక శాస్త్రులు ఆ దినాల్లో ఉన్నటువంటి సోపాల్డ్ భక్తి పరులు వీళ్ళందరూ కూడా వీళ్ళకంటే ముందు అంటే వీళ్ళు అసలు పరలోక వెళ్తారో లేదన్నట్లు ప్రభు మాట్లాడారు. కాబట్టి పిల్లర అవుట్వర్డ్ అపీరియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి పైకి ఏదో మంచి వస్త్రాలు ధరించి చాలా చక్కగా కనబడతా ఉంటే సరిపోదు కదా. అందుకని దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని చూస్తారు. అంతరంగంలో ఎటువంటి మరి వైఖరి ఉంది, ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, దాన్ని బట్టి ప్రభు మనల్ని అంచనా వేస్తారు, దాన్ని బట్టి ప్రభు మనల్ని కొలుస్తారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యుడు యేసు ప్రభు తన ఇంటికి పిలిచి ఆయన్ను మరి సరిగా ఆయనకి చేయవలసినటువంటి కనీస మర్యాదనేమి అతడు చేయకుండా ప్రభుని ఎంతో మరి అవమానానికి గురి చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ చూసారా, అదే సమయంలో అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె ప్రభుని ఎంత చక్కగా ఆరాధించిందో ఇక్కడ మనం చూస్తాం. ఈమె నుంచి ఈ రోజున మనం ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. చూసారా, ఆమె యొక్క మరి ఆమె పేరుకు ఒక పాపాత్మురాలు నిజమే. ఆమె యొక్క జీవితం ఎంతో మరి మనుషులందరూ అసహించుకునేదిగా లేకపోతే మనుషులందరూ తృణీకరించేదిగా ఆమె జీవితం ఉన్నప్పటికీ ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పశ్చాత్తాపంతో ప్రభును ఆశ్రయించినప్పుడు ఆమె యొక్క జీవితం మనకి ఎంతో మాదిరిగా ఉందన్నమాట. చూసారా, ద వే షీ వర్షిప్ జీసస్, ప్రభుని ఏ విధంగా ఆరాధించిందో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆమె యొక్క ఆరాధన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. చూసారా, నిజమైన భక్తి లేక నిజమైన ఆరాధన అది ఏ రీతిగా ఉంటుందని ఈమె నేర్పిస్తా ఉందంటే అదెంతో త్యాగంతో కూడినదిగా ఎంతో సమర్పణతో కూడినదిగా ఉంటుందని నేర్పిస్తా ఉంది. అలాగే ఎంతో దీనత్వంతో చూసారా కూడినదిగా ఉంటుందని మనకు నేర్పిస్తా ఉంది. అలాగే ఆమె యొక్క హృదయంలో ఉన్న ఆరాధన ఎంతో కృతజ్ఞతతో కూడినది. ఆరాధన అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్, ట్రూ గ్రాటిట్యూడ్. కాబట్టి నిజమైన కృతజ్ఞతతో కూడినదిగా ఆరాధన ఉంటుంది అని ఇక్కడ మనకి యొక్క పాపాత్మరాలు నేర్పిస్తా ఉందన్నమాట. రండి, మనం ఈ యొక్క పాపాత్మరాలు ఏ రీతిగా ప్రభుని ఆరాధించిందో మనం కూడా ఎటువంటి ఆరాధన ప్రభుకి అంగీకారంగా ఉంటుందో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఈరోజు ఒకసారి ధ్యానించేద్దాం. మొట్టమొదటిగా ఈమె యొక్క ఆరాధనను మనం చూస్తే ఈమె ఆరాధన ఎంతో దీనత్వంతో కూడిన ఆరాధనగా మనం చూస్తాం. చూసారా, పాపాత్మరాలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె తను తాను ఎలాగ తగ్గించుకుందో, ఎలాగా ఆమె మరి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించిందో ఇక్కడ మనం చూస్తామన్నమాట. చూసారా, సాధారణంగా అక్కడ మరి ఎంతో మంది ప్రజలు ఉన్నారు, భోజనానికి యేసుప్రభు పిలువబడ్డారంటే మరి అక్కడ విందు జరుగుతూ ఉన్నట్లుగా, అలాగే యేసుప్రభుతో పాటు ఇక అనేక మంది అతిథులు అక్కడ పెద్ద పెద్ద మరి ఆధిక్యతలు అర్హతలు కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినట్లు మనం చూస్తాం. కానీ చూసారా, వాళ్ళందరూ ముందు కూడా అంటే అదొక సమూహము, పెద్ద సమాజం అక్కడ ఉంది. అయితే వాళ్ళందరి మధ్యలో కూడా ఆమె ఆ యొక్క సమాజంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా, కానీ ఆ పద్ధతులన్నింటినీ ఆమె కాలతన్ని లేకపోతే ఆ పద్ధతులన్నీ తీసి పక్కన పెట్టి ఆమె ప్రభువుని అరితిగా ఆరాధించింది మనం చూస్తాం. చూసారా, ఆమె ఏడుస్తా ఉందంట. చూసారా, ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు, చూసారా, కన్నీళ్లతో ఆమె మరి ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి ఏడుస్తా ఉందంట. సాధారణంగా అంతమంది గుంపులో ఉన్నప్పుడు మనుషులు ఏడవటానికి ఇష్టపడరు, కానీ ఆమె తన పాపం విషయమే తన హృదయంలో ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే షీ స్టార్టెడ్ వీపింగ్, షీ స్టార్టెడ్ క్రయింగ్. ఆమె తన యొక్క పాపముల గురించి నిజంగా ఆమె పశ్చాత్తాపంతో ఏడుస్తా ఉందన్నమాట. కాబట్టి ఆమెలో ఉన్న దీనత్వం ఇది మనకి అర్థం చేస్తా ఉంది. చూసారు, విరిగినలిగిన హృదయం అది దేవునికి ఇష్టమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూసారు, ఆమె హృదయం పగిలింది. ఆమె హృదయం పగలటం ద్వారా పశ్చాత్తాపం బట్టి ఆమె హృదయం పగిలి కన్నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఆమె తన యొక్క వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను దుడుస్తా ఉందంట కదా, కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతా ఉంది. అంతేకాకుండా తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. సాధారణంగా అంత పెద్ద సమాజంలో మరి తల వెంట్రుకలను తీసి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టడం అంటే తొడవటం అంటే అది అసాధారణమైన విషయం. చూస్తారు, కాబట్టి ఆమె ఎంతగా తగ్గించుకుంటా ఉందో, అందరు చూస్తా ఉన్నారు కదా అని ఆయన ఆమె ఏమీ అనుకోవటం లేదు. చూసారా, కాబట్టి సమాజం అంతటి ఎదుటే ఆమె ఎంతగా తగ్గించుకుంటా ఉందో, ఆమె హృదయం ప్రద్దలై ఏడుస్తా ఉంది పశ్చాత్తాపంతో, అలాగే ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తా ఉంది. తర్వాత యేసుప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉందంట. చూసారా, కాబట్టి ఇవన్నీ కూడా ఆ యొక్క సమాజంలో చేయటం అనేది సాధారణంగా ఎవరు చేయరు, కానీ ఆమె చేస్తా ఉందంటే ఆమె యొక్క గర్వము, లేకపోతే ఆమెకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతి, లేకపోతే ఆమెకున్న ధనం, ఇవన్నీ కూడా తీసి ప్రక్కన పెట్టింది అనమాట. చూసారా, కాబట్టి ఆమె ఏమి సిగ్గు గాని లేకపోతే ఇంకే విధమైన భయం గాని మనుషులు ఎదుట ఇవేమి లేకుండా ఆమె ధైర్యంగా, అంటే ఆమె దీవురాలైపోయింది, తగ్గించుకుంది కాబట్టి నేను ఫలానా, నేను ఇది, నేను అది, నేను ఈ పని చేయలేను, నేను ఆ పని చేయలేను అనుకోవట్లేదు. ఎంతైనా తగ్గించుకుని ఎంత తక్కువ స్థానానికైనా తను వెళ్ళటానికి ఇష్టపడతాం. తర్వాత ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళందరూ కూడా అక్కడ పరిచయులు, శాస్త్రులు, వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అయ్యే అవకాశం వస్తా కదా, ఆల్రెడీ ఈ ఇంటి యజమాని లేకపోతే ఈ పరిచయుడు ఎవరైతే పిలిచాడు ప్రభుని, అతడు ఏం చెప్తా ఉన్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని అనుకుంటా ఉన్నాడంట. అంటే అవన్నీ అనుకోవటం అంటే ఏదో మనసులో సైలెంట్ గా సీక్రెట్ గా అనుకోవటమే కాకుండా అవి వాళ్ళ ముఖభావాల్లో, వాళ్ళ యొక్క హావభావాలు అంతా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటారు. చేదరించుకునే ముఖాలు వాళ్ళందరూ ప్రదర్శిస్తూ ఉంటారు అక్కడ ఆల్రెడీ. కానీ షీ నెవర్ లెట్ హర్ సైట్ ఫాలో అప్ ఆన్ దెమ్. చూసారా, వాళ్ళ వైపు ఆమె ఏమి దృష్టి పెట్టలేదు. ఆమె ఏమో వీళ్ళేమనుకుంటారు, ఈ పరిచయుడు ఇంటి ఆయన ఏమనుకుంటాడు, లేకపోతే ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు, ప్రముఖులు, వీళ్ళందరూ ఏమనుకుంటారునో వాళ్ళ వైపు ఆమె చూడనే చూడలేదు. వాళ్ళందరి ముందు నేను ఎలా చేయగలుగుతానని అసలు అదేమీ లేదు. ఆమెకి ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆమె కేవలం ప్రభు వైపు చూస్తూ ఆమె ప్రభు యొద్ద తన యొక్క హృదయాన్ని కుమరించుకుంటా ఉంది, తన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటా ఉంది, తన పాప జీవితాన్ని గురించి పశ్చాత్తాపడుతూ, ప్రభువా నువ్వెంత పరిశుద్ధుడు, నీలాగా పరిశుద్ధంగా నేను ఉండాలి అని చెప్పి ఆమె ప్రభు యొద్ద పశ్చాత్తాపంతో ఆయన్ని ఆరాధిస్తా ఉంది అనమాట. చూసారు, కాబట్టి ఆరాధనకు దీనత్వం ఎంతో అవసరం. చూసారు, మన యొక్క నిస్సహాయ స్థితిని మనం ప్రభు ఎదుట పూర్తిగా మనం మరి మనం ఉన్నది ఉన్నట్లుగా మనం ఆయన దగ్గరికి రావాలి. అంతేగాని ఆరాధన అంటే ఏదో నటన కాదు, ఏదో గొప్పతనం చూపించుకునేది కాదు. కాబట్టి దీనులమై మనం ఏమిటో అది ప్రభు యొక్క మనకు చూపించాలన్నమాట. అంతేగాని ఏదో మంచిగా ప్రభు యొక్క భక్తి పరులుగా, లేకపోతే ఏదో బాగా నటించే వ్యక్తులుగా అలాగా ఉండటానికి వీలేదు. చూసారా, మన నిజ స్వరూపం బయటకు రావాలి. చూసారు, కాబట్టి ఇప్పుడు ఆమె అరితిగా ప్రభు యొద్ద కన్నీటితో పశ్చాత్తాపడుతూ తల వెండ్రుకులతో తుడవటానికి, లేకపోతే ముద్దులు పెట్టుకోవటానికి ఆయన పాదాలను ఆమె ఆమె ఉన్నది ఉన్నట్లుగా ప్రభుని ఆరాధించిందనమాట. కాబట్టి ప్రియులర ఆరాధనలో మొదటగా ఈ దీనత్వం మనకి ఎంతో అవసరం అనమాట. చూసారా? కాబట్టి మనం మనం తగ్గించుకోకపోతే మనం ప్రభుని హెచ్చించలేం. చూసారా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని దేవుని వాక్యం చెప్తా. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోకపోతే మరి దేవుని మనం ఎలా హెచ్చించగలం? దేవుని మనం ఎలా ఆరాధించగలం? కాబట్టి మనలో నేను అది కొట్టివేయబడకుండా నేను ఫలానా, నేను ఇది, నేను అది అని అనుకునేటువంటి ఆ యొక్క గర్వపు హృదయం అది తీసివేయకుండా మన ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించలేం. చూసారా? ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే, ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమైతే మన పాపం కూడా మనకు బాగా అర్థమవుతుంది. చూసారు? కాబట్టి ఆయన్ని మనం హెచ్చించే కొలది మనం మరుగున పడిపోతాం, మనం తగ్గించుకుంటాం, ఇంకా దీనులమై పాదాలను ఆశ్రయిస్తాం. కాబట్టి పిల్లరా, అందుకనే యెషయా భక్తుడు కదా మనం ఆరాధ్యాన్ని చూస్తే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనం, ఆ కెరూబులు, సెరాపులు, ఆ దేవుని యొక్క మహిమ ఆయన కనపడినప్పుడు ఆయన తను తాను తగ్గించుకోవటం మొదలు పెట్టాడు. చూసారా? వెంటనే తన గురించి తాను ఏమంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. చూసారా? కాబట్టి పిల్లరా, ప్రభువును కనులారా చూశాడంట. ప్రభువును ఏదో పై పైన చూడటం కాదు. చూసారా? అతడు హృదయ ప్రభు యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి తను తాను తగ్గించుకోకుండా ఉండలేకపోయింది. తన పాప, తన వాస్తవిక స్థితి తనకు వెంటనే బాగా అర్థమవుతా వచ్చింది. కాబట్టి పిల్లరా, ప్రభు యొక్క మహిమ, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క పరిశుద్ధత మనకు అర్థం కానంత వరకు మనం కూడా మంచి వాళ్ళమే, నేను బాగానే ఉన్నానులే, నాకేం పర్లేదులే అనేటువంటి భావాలు మనలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క మరి సంపూర్ణత మనకు అర్థమవుతుందో, అప్పుడు మన యొక్క అసంపూర్ణత, మన యొక్క అవిధేయతలు, అవకతవకలు అవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. చూసారు? ఆయన ఎంత పరిశుద్ధుడు మనకు అర్థమైతే మనం ఎంత పాపాత్ములు కూడా మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం దీనిలోమే ఆయన్ని సేవించగలుగుతాం, ఆయన ఆరాధించగలుగుతాం, ఆయన పాదాలు ఎద్దు సాగిలి పడగలుగుతాం. చూసారు? కాబట్టి యేసు ప్రభుత్వ భూమి మీద తిరిగినంత కాలం మరి యోహాను భక్తుడు ఆయన మరి రొమ్మును అనుకుంటా ఉండేవాడంట. ఆయనతో ఎంతో క్లోజ్ గా ఉంటా ఉండేది. యేసు ప్రభుని ఇక్కడ కొంతవరకే ఎరిగి ఉన్నాడు యోహాన్. కానీ పద్మాస ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ప్రకటన గ్రంథం అతడు రాస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క అసలైన దర్శనం పొందాడు. చూసారా? అక్కడ ఆయన ఎలాగా రెస్పాండ్ అవుతా ఉన్నాడు చూడండి. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము రండి. పదిహేడవ వచనం చూడండి. మొదటి అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకు, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని, గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను, మరియు మరణం యొక్కయు, పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూసారా? కాబట్టి యేసు ప్రభు యొక్క దర్శనం ఆ యొక్క పద్మాస ద్వీపములో ఆయన మహిమా స్వరూప దర్శనం ఎప్పుడైతే యోహాను భక్తుడు చూశాడో, చూసారా ఎలా కనపడ్డాడంటే ప్రభు ఆయనకి. మరి 14వ వచనం నుండి కొంచెం అయితే కొంచెం మనకు అర్థమవుతుంది. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై, హిమం అంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరింజతో సమానమై ఉండెను, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఆయన నోటిని చూశారు. కాబట్టి ఆయన తేజస్సు ఆయన సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆయన తేజస్సు ఆయన ముఖం మహా తేజస్సుతో చూశారు. కాబట్టి అటువంటి అద్భుతమైన మహిమ ఆయన యొక్క స్వరూప దర్శనం చూసినప్పుడు ఇంకా ఏం చేశాడు, అప్పుడులాగా వెళ్ళిపోయి కౌగిలించుకోవాలి లేకపోతే ఏదో రొమ్మున అనుకోవాలి అనుకోవట్లేదు కాని ఏం చేశాడు, చచ్చిన వాని వల్ల ఆయన పాదాల యొక్క పడిపోయాడు చూశారు. కాబట్టి వీళ్ళరా దేవుడు మనకి ఎంత బాగా అర్థమైతే మనం అంత బాగా తగ్గించుకుంటాం, అంత బాగా ఆయన్ని ఘనపరుస్తాం, అంత బాగా ఆయన్ని హెచ్చిస్తాం చూసారు. దేవుడు మనకి ఎంత తక్కువ అర్థమైతే ఆయన అంత తక్కువగా ఘనపరుస్తాం అన్నమాట చూసారా. కాబట్టి ఈ యొక్క పాపాత్మరాలైన స్త్రీకి పరిషేడు కంటే బాగా యేసుప్రభు అర్థమయ్యాడు చూసారా. పరిషేడు నేను భక్తి పరుని అనుకుంటున్నాడు కానీ ఆయనకి యేసుప్రభు గురించి తెలిసింది కొంచెమే, కానీ ఈ స్త్రీకి బాగా అర్థమయ్యాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు ఆమె బాగా తగ్గించుకోగలుగుతుంది, ఆయన్ని బాగా హెచ్చించగలుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభుని ఆరాధించాలంటే వి నీడ్ టు అండర్స్టాండ్ హూమ్ వి సర్వ్ చూసారా. మనం సేవించే దేవుడు ఎటువంటి వాడో ఆయన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం ఆయన్ని ఎంతైనా హెచ్చించగలుగుతాం, ఎంతైనా ఘనపరచగలుగుతాం, మనం ఎంతైనా తగ్గించుకోగలుగుతాం. తర్వాత రెండో విషయం, ఈమె ఆరాధనలో రెండో ప్రాముఖ్యమైన సత్యం మనం ఏం నేర్చుకోవాలంటే ఈమె యొక్క ఆరాధన అదెంతో సమర్పణతో కూడినది, అదెంతో ఖర్చుతో కూడినదిగా మనకు కనపడతా ఉంది చూసారా. ఆమె ఏం చేసింది, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదములను మరి ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి చూసారా, ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తొట్ట ఆయన పాదముల యొక్క నిలువబడి ఆయన పాదములను తడిపి చూసారా, ఆ అత్తరు వాటికి పూసారు చూసారా. కాబట్టి ఆమె ఎంతో విలువైనటువంటి అత్తరుని తీసుకుని వచ్చాడు, పెర్ఫ్యూమ్ తీసుకొచ్చి ఆయన పాదాలను అత్తరుతో అంటుతా ఉందట, పాదాలు పూస్తాం చూసారా. కాబట్టి తర్వాత ఆమె తన సొంత కన్నీళ్లతో ఆయన పాదాలను మరి తడిపి మరి కడిగినట్లుగా మనం చూస్తాం చూసారా. పాదాలను ఎలా కడుగుతా ఉంది, తన సొంత కన్నీళ్లతో. సాధారణంగా పాదాలను కడగాలంటే కనీసం ఎంత తక్కువలో తక్కువ ఒక చెంబు నీళ్ళైనా ఖచ్చితంగా అవసరం కదా. ఒక చెంబు లోట నీళ్ళు లేకుండా మరి పాదాలు కడగబడటం అంటే అది కుదరని పని, ఏదో ఒక గ్లాస్తో లేదా అయిపోయే పని కాదు, అది కనీసం ఒక చెంబు నీళ్లు అవసరమవుతాయి. కాబట్టి ఆమె ఎంతగా విలపించిందో ఇక్కడ మనం గమనించవచ్చు చూసారా. కాబట్టి హర్ వర్షిప్ ఇస్ సాక్రిఫిషియల్ వర్షిప్ చూసారా. అది ఎంతో ఖర్చుతో కూడిన వెలతో కూడినటువంటి విలువైన ఆరాధన. అంతేగాని ఏదో ఊరికి ఆ ప్రభా అని ఒట్టి పెదాలతో ఏదో పై పై మాటలు ఏదో వాళ్ళు ఒట్టి గొప్ప మాటలు ఆడంబరమైన మాటలు పలుకుతూ ఆమె ఆరాధించడం లేదు కానీ ఆమె నీటితో ప్రభుని ఆరాధిస్తుంది చూసారా. తర్వాత తన యొక్క తల వెంట్రుకలు చూసారా ఆయన యొక్క పాదాలతో ఉంటారు. అంటే ఆమె ప్రభుని ఎంతగా విలువగా భావిస్తా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మొట్టమొదటిగా ఆమె యొక్క తగ్గింపు మనం చూసాం, మనుషులు ఎదుటి ఎంత స్థితికైనా దిగజారటానికి లేకపోతే ఓ నేనేంటి ఈ యొక్క పాదాల దగ్గర కూర్చోవడం ఏంటి అయ్యేం అనుకోకుండా ఎలా తగ్గించుకుంది చూసి ఇప్పుడు అదే విషయం మనం గమనిస్తే ఆమె ప్రభుని ఎంత విలువగా చూస్తా ఉందో, ఎంత వెల చెల్లిస్తా ఉందో ప్రభుని ఆరాధించడానికి చేస్తారు. కాబట్టి ప్రభు తనకి ఎంత విలువైన వాడో ఆమె తన ఆరాధనను వ్యక్తపరుస్తాం చూసారా. కాబట్టి అత్తరుని ఆమె సంతోషంగా ఆయన పాదాలకు పూస్తా ఉంది, తల కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతా ఉంది చూసారా. కాబట్టి ఎంత విలపిస్తే గాని ఆ యొక్క కన్నీళ్లు మరి ఎన్ని కన్నీళ్లు వచ్చి ఉంటాయి చూసారా. కాబట్టి ఇదంతా కూడా ఆమె ఆరాధన కొరకే చెల్లిస్తున్న వెల మనకు అర్థమవుతా ఉంది. ఆమె తన యొద్ ఉన్న వాటిని శ్రేష్టమైన వాటిని కదా, తన తల వెంట్రుకలు అంటే ఎంతో విలువైనవి మరి స్త్రీలకు కదా, వాటిని మాత్రం వాళ్ళు అలక్ష్యం చేయరన్నమాట. కానీ తల వెంట్రుకలు ఏసుప్రభు పాదాలను తుడిచేయటానికి తాము వాడేస్తాం చేస్తారు. తర్వాత కన్నీళ్లు కదా, కన్నీళ్లు చాలా విలువైన, మనం ఎక్కడ పడితే అక్కడ ఊరినే ఏడ్చేయం కదా, కానీ ఆమె ఏసుప్రభు పాదాలను కడగటానికి ఆ కన్నీళ్లను వాడుతా ఉంది. అలాగే అత్తరు వాళ్ళెంతో విలువగా దాన్ని పోగేసుకుంటారంట అత్తరుని, మరి ఆ అత్తరుని తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాల మీద ఆమె వేస్తాం చూసారా. కాబట్టి తన యొక్క శ్రేష్టమైన వాటిని ఆమె ఉంచుకోలేదు అనమాట చూసారా. అందుకని దావీదు ఒక మాట చెప్తారు చూడండి, రాజుల సారీ సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 24 అధ్యాయం 24 వచనం. రాజు అలా నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దహన బలను సమాధాన బలను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఆగి ఇశ్రాయేల్ని విడిచిపోయెను. ఒకటి పిల్లరా, ఇక్కడ మరి దావీదు ఒక పర్యాయం పాపంలో పడిపోయాడు. ఎలాగంటే ఆ యొక్క మరి తన సైన్యాన్ని తన బలాన్ని లెక్కించుకున్నాడు కదా. ఆ సందర్భంలో మరి దేవుని ఉగ్రత ప్రజల మీదకి తెగులు రూపంలో వచ్చినప్పుడు మరి ఆ తెగులు తొలగిపోవటానికి అతడు వెళ్లి అరుణా కాలంలో బలర్పించాలని దేవుడు ఒకసారి అతనికి ఒక పరిష్కారాన్ని ఇస్తే అతడు వెళ్ళినప్పుడు అక్కడ అరుణ ఏమంటున్నాడు, ఆ యొక్క పొలం యజమాని, అయ్యా ఇదిగో కట్లున్నాయి, ఇదిగో మరి ఎడ్లున్నాయి, ఆ తర్వాత ఆ యొక్క నాగలి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకెళ్లి నువ్వు నీకు ఇష్టమైనట్లుగా దేవునికి బలర్పించు, ఇవన్నీ నేను నీ కొరకు రెడీ చేసేస్తాను, ఏమి లేదు ఆలస్యం చేయకుండా ముందు దేవునికి బలర్పించే అని చెప్తే ఏమని చెప్పాడు, నువ్వు ఫ్రీగా ఇస్తే నేను తీసుకెళ్లి పోయో దేవునికి ఏదో సంతోషమని బలర్పించను, నేను వెల చెల్లించకుండా సరే నేను ఖర్చు చేయకుండా నేను దేవునికి ఏదో ఫ్రీ గిఫ్ట్లు తీసుకెళ్లి అర్పించేయడానికి నేను ఇష్టపడను చూసారా. కాబట్టి దావీదు వెల చెల్లించకుండా దేవునికి ఆరాధన చేయడానికి ఇష్టపడుతుంది చూసారా. కాబట్టి పాపాత్మరాలు కూడా ఆమె ఎంతో వెల చెల్లిస్తా ఉంది, తన విలువైన వాటిని ఆమె తన కొరకు ఉంచుకోవాలనుకోవట్లేదు, ప్రభు కొరకు సంతోషంగా ఇచ్చి వేసుకోవటానికి ఇష్టపడతాం చూసారా. తనకు ప్రియమైన వాటిని, తనకి విలువైన వాటిని చూసారు, తన జుట్టు లేకపోతే తన కన్నీళ్లు, తన యొక్క అత్తరు, అవన్నీ కూడా ఇవి ప్రభుకి ఉపయోగించాలి చూసారా. ప్రభు కొరకు వాటిని ఆమె సమర్పించుకోవటానికి సంతోషంగా ఇష్టపడతాం. పిల్లరా, అబ్రహాం కూడా మనం చూస్తే తన ఏకైక కుమారుని సంతోషంగా ఇచ్చి వేయటానికి ఇష్టపడ్డాడు చూసారా. అందుకని అక్కడ ప్రభు చెప్పారు కదా ఏమని, మా హిందీ బైబిల్లో ఏమనిందంటే రక్ నై చూడా అని చూసారా. అంటే నీ కొరకు నువ్వు ఉంచుకోలేదు, ఒక్కడే కదా కొడుకు, నేను ఎలా ఇవ్వను ప్రభు అని ఏదో సాకులు చెప్పి అయ్యా ఈయన కాకుండా ఇంకేదైనా అడుగు, ఒక్కటేంటయ్యా నీకు వేల వేల మరి గొర్రెలు మేకలు బెడ్లు ఏది కానట్టు అది నేను అర్పిస్తాను, ఈ ఒక్క కొడుకునే కదా నాకుంది, ఈయన వదిలేసి ఈయన అడగొద్దు, మిగతా ఏదైనా అడుగు, ఎందుకంటే ఈయన నాకు చాలా ఇష్టం, ఈయన నేను వదులుకొని ఈయన లేకుండా నేను బతకలేను, ఈ పెద్ద వయసులోకి ఈయనే నాకు దిక్కు, కాబట్టి ఈయన తప్పించి ఏదైనా అడుగు అని అనలేదు. దేవుడు ఏది అడిగితే అది సంతోషం చూసారు. కాబట్టి ప్రభుకి ఇవ్వడానికి ఎంత సంతోషంగా అబ్రహాం ముందుకు వచ్చాడు చూసారు. ఒక్కగానొక్కడైనా నీ కుమారుని ఈటకు నువ్వు వెనుతీయనందున ఇందువల్ల నీవు నన్ను ప్రేమించుతువని అర్థమవుతావు చూసారు. కాబట్టి పిల్లరా, విలువైనవి దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే చూసారా, మనకేది ప్రియమైనదో మనకేది విలువైనదో కదా, అదేదో పాట ఉంది కదా, నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు కదా. కాబట్టి దేవునికి మనకి ఇష్టమైనది మనం దేవునికి ఇవ్వాలి, కాబట్టి ప్రియమైనది అది దేవునికి సమర్పించేటప్పుడు దట్ షోస్ దట్ గాడ్ ఈజ్ మోర్ డియర్ టు అస్ చూసారా. దేవుడు మనకు విలువైన వాడు, దేవుడు మనకి అన్నిటికంటే విలువైన వాడు, అన్నిటికంటే ఘనమైన వాడు అనేది అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ఈమె తన ఆరాధనలో అది వ్యక్తపరిచింది. కాబట్టి పిల్లరా, మనం కూడా ప్రభుని విలువగా మనం ఎంచుతున్నామా? మనకున్న వాటన్నిటికంటే మన ప్రభువే మనకు, మనకున్న వ్యక్తులు, మనకున్న వస్తువులు, మనకున్న మరి తలాంతులు, వీటన్నిటికంటే ఇవన్నీ ప్రభు పాదాల మీద పెట్టడానికి మనం సిద్ధపడాలి. తల వెంట్రుకలను కూడా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టడానికి, అంటే సరే కాబట్టి ఆయన ఎంత విలువైన వాడు, ఎంత విలువైన వాడు. కాబట్టి మనం కూడా ఆయన విలువను, ఆయన ఘనతను మనం మరి మన జీవితాలు గుర్తించే ఒకసారి మనం పరీక్షించుకుందాం. అలాగే తర్వాత మూడవది, ఈమె ఆరాధనలో మనం గమనిస్తే ఆమె యొక్క ఆరాధన ఇట్ ఈస్ డ్రివెన్ బై డీప్ గ్రాటిట్యూడ్. కాబట్టి ఎంతో మరి కృతజ్ఞతతో కూడిన ఆరాధన, హృదయ లోతుల్లో నుంచి కృతజ్ఞత పొంగి పొరలు వస్తా ఉందన్నమాట. చూసారా, ఆమె యేసు ప్రభును మరి ఆ పరిశుద్ధుడి కంటే అత్యధికంగా ప్రేమించిందని యేసు ప్రభువే చెప్తా ఉన్నారు ఆమెను గురించి సాక్ష్యం. చూసారా, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. చూసారా 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడను అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. చూసారా, ఆమె యేసు ప్రభుని ఎంతో విస్తారంగా ప్రేమించింది, ఆయన కొరకు మరి ఎంతో వెల చెల్లించడానికి ఇష్టపడింది. కాబట్టి ఆమె యొక్క ఆరాధన అదేదో ఏదో పరిశీలు శాస్త్రులాగా ఏదో ఆచారాలతో భక్తితో ఏదో పైకి చూపించుకునే ఒక ఆచార కర్మకారణ కాదు. చూసారా, ఆమె హృదయంలో నుండి పొంగు పొరలు వస్తున్నటువంటి కృతజ్ఞత అన్నమాట. సడన్ గా ఆమె హృదయంలో మరి ప్రభు పట్ల ప్రేమ పొంగు పొరలు ప్రవహించింది అన్నమాట. చూసారా, అందుకనే ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎంతగా తగ్గించుకుని ఆయన్ని సేవించిందో చూసారా. అదంతా ఆయన పట్ల ఉన్న ప్రేమ, ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత ఆమె వెలిపుచ్చుతా ఉందన్నమాట. ప్రభు తన పాపముల కొరకే మరణించి తనను రక్షించడానికి ఆయన వచ్చాడని విషయాన్ని ఆమె బాగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆయన పరిశుద్ధత ఆమె అర్థం చేసుకుంటాం. తన యొక్క పాపం నుండి ఆయనే విడిపించగలడు, ఆయనే క్షమించగలడు అని ఆమెకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆమె హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో కూడా మరి ప్రభు పట్ల కృతజ్ఞత మనకుందా? మన ఆరాధన మనం ఎలాగ ఆరాధిస్తా ఉన్నామో అది మనకున్న కృతజ్ఞతను అది చూపిస్తూ ఉంటది అన్నమాట. చూసారా, తనను ఒక భయంకరమైన, అవమానకరమైన, ఒక హేయమైన, మనుషులు తోలునాడేటువంటి జీవితం నుండి ప్రభు తనను విడిపిస్తా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క భావన తన హృదయంలో కృతజ్ఞతను పుట్టిస్తా. చూసారా, కాబట్టి ఎవరు అసహించుకుని యేసు ప్రభువు ఆమె అసహించుకోవటం, అందరూ ఆమెను త్రోసి వేస్తా ఉంటే యేసు ప్రభువు ఆమెను చేర్చుకుంటా ఉన్నాడు, తన పాదాలను పట్టుకొని ఇస్తా ఉన్నాడు. చూసారా, ఏమేంటి ఈయన పాదాలు పట్టుకోవటమే అనుకుంటున్నాడు పరిశుద్ధుడు, కానీ యేసు ప్రభువు ఆమెను చేర్చుకుంటా ఉన్నాడు. చూసారా, కాబట్టి ఆమె హృదయం కృతజ్ఞత నిండిపోయింది. కాబట్టి పిల్లరా, మనం కూడా ఎంత భయంకరమైన పాపులము కదా, అసహ్యకరమైన జీవితాలు మనవి, మన హృదయం ఎంతో ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తాం కదా. మరి శిరస్సు నుండి సిరిపాదం వరకు కదా, తల మొదలుకొని అరికాళ్ళ వరకు కొంచెమైనా స్వస్థత లేదు. కాబట్టి మన అవయవాలన్నీ పాడైపోయి పాపముతో శాపముతో నిండిపోయి అటువంటి జీవితం మనది. అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చాడు కదా. పాపాత్మరాలు ఇంకా ఆ విషయం చూడలేదు, ఆమెకు ముందే అంటే దేవుని ఆత్మ ఆమెకు అర్థం చేశారు పాపాల కొరకు ప్రభు మరి వచ్చారనే విషయం. అందుకనే పరిశుద్ధులైన ప్రభుని ఆమె సంతోషంగా సేవిస్తాం. కాబట్టి పిల్లరా, మన హృదయాల్లో కూడా ఈ కృతజ్ఞత ఉందా? సరే, ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశారో, పాపుల మీద మన కొరకు ఆయన ఎంత వెల చెల్లించారో, ఆయన మన కొరకై రక్తం గార్చి ప్రాణం పెట్టారు. కాబట్టి ఈ విషయం మనకు అర్థమైతే కృతజ్ఞతతో ఆయన్ని మనం సేవించకుండా ఉండలేమన్నమాట. కాబట్టి మూడు విషయాలు ఇంతవరకు మనం చూస్తా వచ్చాం. ఒకటి, ఈమె యొక్క ఆరాధనలో దీనత్వం, కదా. మనం కూడా దీనులమై దేవుణ్ణి సేవించాలి, మనం మనం తగ్గించుకోవాలి ప్రభు ఎదుట, ప్రభువును హెచ్చించాలి అనేది ఈమె నేర్పిస్తాం. రెండవది, మన ఆరాధన అది విలువైనదిగా ఉండాలి కదా. ప్రభు యొక్క ప్రభును మనం ఆయన యొక్క విలువను గుర్తించి ఆయన విలువగా సేవించాలి, లేకపోతే ఆయన్ని వెల చెల్లించి ఆయన్ని ఆరాధించాలి కదా. మనకున్న వాటన్నిటిని ఆయన పాదాల మీద పెట్టడానికి మనం ఇష్టపడాలన్నమాట, ఆయన్ని హెచ్చించడానికి మనం ఇష్టపడాలన్నమాట. కాబట్టి ఆరాధనలో ఎంతైనా ప్రభు కొరకు మనం వెల చెల్లించడానికి ఇష్టపడాలి. తర్వాత మూడవది, మన ఆరాధనలో కృతజ్ఞత నిండుకొని ఉండాలి. కృతజ్ఞత కూడిన ఆరాధన, ఏదో పైకి కనుపరిచే ఆరాధన కాదు, ఏదో మనుషులు ఎదుట మనుషులను మెప్పించడానికి మనుషులకు చూపించుకోవటానికి ఆరాధన కాదు, కానీ హృదయంతో హృదయం లోతుల్లో నుండి పొంగి పొరలు వచ్చే ఆ కృతజ్ఞతను వెలిబుచ్చే ఆరాధనగా ఉండాలి. తర్వాత చివరిగా నాలుగోది, ఈమె ఆరాధన కేవలం రక్షకుని ఫోకస్ చేస్తా ఉంది. చూసారా, రక్షకుని మాత్రమే ఆమె దృష్టిస్తా ఉంది, ఆయన్నే సేవిస్తా ఉంది. చూసారా, అక్కడ వందల వేల మంది ఉంటారు, అంటే వందల మంది ఉంటారు, లేకపోతే మరి పదుల సంఖ్యలో అన్న అక్కడ జలాలు ఉంటారు, కానీ వాళ్ళు ఎవరిని చూడలేదు. ఆమె ఆమె రక్షకుడు యేసు ప్రభు మాత్రమే అక్కడ ఉన్నట్లుగా భావిస్తాం. చూసారా, ఇంకా ఇక్కడ ఇది విందు కార్యక్రమం, ఇక ఇప్పుడు ఇక్కడ బంధువులు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద అతిథులు ఉన్నారు అని ఇంకా అదేమి లేదనమాట. చూసారా, పరిషేడు సీమోను యొక్క అంగీకారం కూడా ఆమె కోరట్లే కదా. వచ్చి అయ్యా ఇదిగో నేను ఇక్కడ యేసు ప్రభుని ఆరాధించాలనుకుంటున్నాను, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వు, అదేమి లేదు. డైరెక్ట్ గా ఆమె వచ్చింది ప్రభువును కలుసుకుంటా ఉందా, ప్రభువును సేవిస్తా ఉంది. చూసారా, కాబట్టి ఆమె యొక్క దృష్టి అంతా ప్రభువు మీదే ఉంది. ఇంకా ఆ ఇంటి వాళ్ళ మీద కానీ ఆ వచ్చిన అతిథుల మీద కానీ ఆమె దృష్టి లేనేలేదు. చూసారా, కాబట్టి మనం కూడా ఆరాధనలో వాళ్ళు ఎవరు చూస్తారు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, కానీ మనం ప్రభువుని కేంద్రీకరించే ఆరాధన. చూసారా, ప్రభు మీద మన దృష్టి కేంద్రీకరించాలి, ప్రభుని మనం సేవించాలన్నమాట. ఆరాధన అంటే అది దేవుణ్ణి గణపరచడం, ఏదో మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని సంతోషపరచడం కాదు. చూసారా, కాబట్టి వాళ్ళకి నచ్చేలాగా మంచిగా మరి పాడటం, లేకపోతే కదా కొంతమంది మనుషులకు చూపించేలాగా, మనుషులను మెప్పించేలాగా, మనుషులు సంతోషపరిచేలాగా ఏదో కార్యక్రమం చేస్తే అదే ఆరాధన అనుకుంటా ఉంటారు, కానీ అది కానే కాదు. దేవుని మెప్పించేది ఆరాధన, దేవుని గణపరిచేది ఆరాధన. కాబట్టి అందుకనే యేసు ప్రభు ఆమెను మరి అంగీకరించినట్లు మనం చూస్తాం. చూసారా, ఆమె ఆరాధనను ప్రభు స్వీకరించినట్లుగా చూస్తాం. చూసారా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసు ప్రభు ఆమెతో చెప్పారు. చూసారా, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానమై వెళ్ళము. కాబట్టి ఆ ఆరాధన ప్రభుకి ఎంతో ప్రేమగా ఉన్నట్లు చూస్తాం, ప్రభు ఎంతో సంతోషించినట్లు చూస్తాం. అక్కడ ఆయన్ని అవమానపరచాలని ఆ వ్యక్తి చూస్తే అంతకంటే ఎన్నో రెట్లు అత్యధికంగా అక్కడ మహిమ యేసు ప్రభుకి వచ్చినట్లు చూస్తాం, ఘనత. ఏ అతిథికి అక్కడ వచ్చిన ఎంత గొప్పళ్ళు ఉంటారు, భౌతికంగా ప్రముఖులు ఎవరో ఉంటారు, కానీ వాళ్ళందరికంటే మించినటువంటి గొప్ప ఘనత ప్రభుకి అక్కడ కలిగినట్లు చూస్తాం. చూసారా, కాబట్టి పిల్లరా, మన ప్రభు ఆయన మన ఆరాధనకు యోగ్యుడు, ఆయన్నే మనం కేంద్రీకరించాలి. మన ఆరాధన ఆయన చుట్టూ ఉండాలి, మన దృష్టి అంతా ఆయన మీద ఉండాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన హెచ్చించబడాలి. కాబట్టి మనుషుల్ని ఏదో మెప్పించాలనో, లేకపోతే మనుషులు కనపరచాలనో, బాగా పాడేవని అభినందనల కోసమో, లేకపోతే వాటి కోసం వీటి కోసం అని కాదు, అటువంటిది ఆరాధన కానే కాదు కదా. కాబట్టి కేవలం ప్రభు మీద దృష్టి కేంద్రీకరించినటువంటి, ప్రభుని ఘనపరిచేటువంటిదే ఆరాధన. కాబట్టి అటువంటి ఆరాధన మనం కూడా ప్రభుకు సమర్పించడానికి ఈ యొక్క పాపాత్మరాలు మనకు ప్రేరణిస్తా ఉంది. కాబట్టి ఈ రీతిగా మనం ప్రభుని సేవించడానికి తీర్మానం చేసుకున్నాం. మొదటిది, మన ఆరాధనలో దీనత్వం అవసరం, మన ఆరాధనలో వెల చెల్లించడం అవసరం. తర్వాత మూడోది, మన ఆరాధనలో కృతజ్ఞత ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే మన ఆరాధన మన ప్రభువుని కేంద్రీకరించేదై ఉండాలి. ప్రభు కొరకైన ఆరాధన అయి ఉండాలి, అంతేకాని మనుషుల కొరకు చేసేది కానీ కాదు. కాబట్టి అటువంటి ఆరాధన మనం కూడా చేయటానికి, ప్రభు చేత అంగీకరించబడటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.